సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 5వ స్కందం 12వ అధ్యాయం చర్చించుకుంటాము. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మనము రఘుగుణ, రాజా రఘుగుణ ఇంకా జడభరత్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సంభాషణను మనం చర్చించుకుంటాము. సో ఈ యొక్క అధ్యాయంలో ఈరోజు మనం చూస్తాము, ఒక 16 శ్లోకాలు ఉన్నాయి ఇందులో. సో ఇందులో ముఖ్యంగా మనం చర్చించుకునేది భక్తుల సాంగత్యం యొక్క ప్రాముఖ్యత, ఇంకా గురువు యొక్క అవసరం అనే విషయాలు ఇక్కడ చర్చ జరుగుతుంది. సో మనము మంగళాచరణ చూసుకొని చర్చించుకుందామంట మొదటి శ్లోకం నుంచి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనూభీష్టం స్థాపితం యేన భూతలి స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగరూన్ శ్రీయుతాపదకమలం శ్రీగరూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలతాశ్రుతీనామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణీ నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గోత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మొదటి శ్లోకం నుంచి చూద్దామంటే, ఇప్పుడు రఘుగుణ, రాజా రఘుగుణ అడుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు జడభరతుడితో. సో దాని తర్వాత మొదటి 4 శ్లోకాలు రఘుగుణ, రాజా రఘుగుణ కొన్ని విషయాలు అడుగుతాడు, చెబుతాడు. దాని తర్వాత జడభరతుడు దానికి సమాధానం ఇస్తారు, మాట్లాడతారు. సో అవి చూద్దామంటే, రఘుగణ ఉవాచ నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ నమో వదూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. సో ఇక్కడ ఆయన తన ప్రణామాలను అర్పించుకుంటున్నాడు, ఎవరు, రాజా రఘుగుణ జడభరతుడికి. నువ్వు ఎంతో శ్రేష్టమైన వ్యక్తివి, మీరు ఆ భగవంతుడికి అభిన్నం, మీ యొక్క ప్రభావం ద్వారా ఈ శాస్త్రాల్లో ఉన్న అన్ని రకాల కాంట్రడిక్షన్స్, అంటే వ్యతిరేకంగా ఉండే వాక్యాలన్నీ కూడా, లేకపోతే డౌట్స్ సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఇలా బ్రాహ్మణ వేషంలో ఒక మిత్రుడి రూపంలో వచ్చి మీరు మీ యొక్క అసలైన ఆధ్యాత్మిక స్థితిని మీరు దాచి ఉంచారు, అటువంటి మీకు నా ప్రణామాలు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు తెలిసిందే ఒక విషయం ఏంటంటే, స్వయంగా భగవంతుడి యొక్క అవతారం అయిన ఋషభదేవుడి యొక్క ప్రథమ సంతానమే ఈ భరత మహారాజు. సో ఈ జడభరతుడు ఆ భరత మహారాజు యొక్క 3వ జన్మ. సో ఆయన ఆ విధంగా తన తండ్రి లేకపోతే భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఆయన్ని ఉల్లేఖిస్తున్నారు. నెక్స్ట్ శ్లోకం వచ్చేసి, ఇప్పుడు ఇంకో శ్లోకంలో కూడా చెప్తారు ఆయన గురించి.
జ్వరామయార్తస్య యతాగదం సత్
నిదాగదగ్ధస్య యతాహిమాంభః కుదేహమానాహి విదష్ట దృష్టే బ్రహ్మన్ వచస్తే మృతమౌషధం మే. ఓ బ్రాహ్మణుల్లో శ్రేష్టమైన వ్యక్తివి నువ్వు, నా శరీరము అంతా కూడా కలుషితమైన పదార్థాలతో నిండి ఉంది, ఇంకా నా దృష్టి కూడా ఈ అహంకారం అనే సర్పం ద్వారా కాటేయబడింది, అందుకే నా దృష్టి మొత్తం అహంకారంతో నిండి ఉంది. ఈ విధంగా నేను అన్ని భౌతిక దృష్టికోణంతో చూడడం కారణంగా ఇది నాకు భవరోగం ఉంది, ఇది నా రోగం. కానీ మీ యొక్క వాక్యాలు ఉపదేశాలు ఏవైతే ఇచ్చారో అవి అమృతం, అవి ఒక మంచి సరైన మందు ఔషధంలా పనిచేస్తున్నాయి. ఎవరికైతే ఇటువంటి రోగం జ్వరం ఉందో, అలా ఏ జ్వరం ఉన్న వాడికైతే లేకపోతే బాగా ఎండకి వేడికి మాడిపోయే వ్యక్తికి చల్లటి నీళ్ళు ఎలాంటి ఉపశమనాన్ని కల్పిస్తాయో అటువంటి ఉపశమనమే మీ వాక్యాల ద్వారా నాకు కలిగింది అనేది రఘుగుణ యొక్క ఉద్దేశం కూడా. తస్మాత్ భవంతం మమ సంశయార్థం పక్ష్యామి పశ్చాత్ అధునా సుబోధం అధ్యాత్మయోగ్రతితం తవోక్తం ఆఖ్యాహి కౌతూహల చేతసో మే. ఇంకా నాకు కొన్ని విషయాల గురించి సంశయాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి నేను తప్పకుండా మిమ్మల్ని అడుగుతాను తర్వాత. ఇప్పటికైతే మీరు ఇప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మ యోగ గురించి మీరు చాలా విషయాలు నాకు చెప్పారు, మీరు చెప్పిన ఆ విషయాలు నాకు ఇంకా సరిగ్గా అర్థం కాలేదు. అందుకే దయచేసి నాలాంటి వారికి అర్థమయ్యే విధంగా ఒక సరళ భాషలో ఇంకా సింపుల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, వర్ణించండి. నా మనస్సు అయితే చాలా ఇచ్చతో ఉంది తెలుసుకోవాలని, ఇంకా ఈ విషయాలు ఇంకా నాకు స్పష్టంగా తెలియాలనే కోరికతో ఉన్నాను. సో దయచేసి నాకు కొంచెం ఇంకా వివరంగా ఈజీగా అర్థమయ్యేలా వివరించండి. సో ఇలా గురువు దగ్గరికి వెళ్ళి ప్రశ్నలు అడగడం, అర్థం కాకపోతే సందేహాలు ఏవైనా ఉంటే, ప్రశ్నలు ఉంటే మళ్ళీ వివరించమని అడగడం, ఇది పద్ధతి. జ్ఞానాన్ని తెలుసుకునే పద్ధతి, సరైన జ్ఞానాన్ని తెలుసుకునే పద్ధతి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదీక్ష్యంతి జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. సో మనము ఇలా సరైన పద్ధతిలో వెళ్ళి మనం గురువు దగ్గర ప్రశ్నలు అడగాలి, అవునా? కానీ దానికన్నా ముందు మనకు శరణాగతులు అవ్వాలి. తద్విద్ధి ప్రణిపాతేన శరణాగతులు అవ్వాలి గురువుకి. గురువుకి శరణాగతులు అయ్యి ఇక్కడ ఎలాగైతే జడభరతకు ముందు ఆయన వెంటనే పల్లకి దిగేసి ప్రణామాలు అర్పించేసి క్షమాపణ అడిగేసి తర్వాత ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు. పరి ప్రశ్నే సేవయ, తర్వాత సేవ కూడా చేయాలి. ప్రశ్న అడిగేసి డిమాండ్ చేయలేము మనం ఆన్సర్ని, సేవ చేయాలి. ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా ఒక ముఖ్యమైన వాక్యం రాస్తున్నారు. సో ఈ మూడు, ఇది విధి విధానం అన్నమాట. మనము శరణాగతం అవ్వాలి అంటే మనకు సంపూర్ణమైన శ్రద్ధ. ఈయన శరణ తీసుకుంటే ఆయన తప్పకుండా నన్ను భగవంతుడి దగ్గర తీసుకెళ్తాడు, సరైన దారి చూపిస్తాడు, భగవద్ మార్గాన్ని భగవద్ లోకానికి వెళ్ళడానికి అనే నమ్మకం. దాంతో ఆయన ఏం చెప్పినా నేను అది వింటాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను, పాటించడానికి ప్రయత్నిస్తాను. అది శ్రద్ధ. ఆ శ్రద్ధ దానికి ఉండడమే. అలా ఉండి మనం వెళ్తే శరణం కోసం గురువు దగ్గరికి, అప్పుడు మనం గురువుకి శరణాగతం అవ్వగలం. సో సరెండర్ అంటే ఏం లేదు, చాలా ఈ సింపుల్గా ఏంటంటే అర్థం చేసుకోవడానికి ఉన్న వాక్యాల్లో మనం గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పింది మనం స్వీకరించి జీవితంలో పాటిస్తే అది గురువుని ఆశ్రయించడం, గురువు చరణాలని ఆశ్రయించడం. అంటే గురువు వాక్యాల్ని మనం పాటించడానికి రెడీ అయిపోయాం, నమ్మకం ఉంది మనకి. ఇప్పుడు గురువు చెప్పిన వాక్యాలు పాటిస్తే మనకు బాగా జరుగుతుంది. సో అప్పుడు మనం ప్రశ్నలు అడగాలి. దాని తర్వాత మనం సేవ చేసి గురువుని సంతుష్టిపరచాలి. గురువు మన సేవ ద్వారా సంతృప్తి చెందినప్పుడు ఆయన మనకు యోగ్యత ఉంది, ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి క్షమత ఉంది, మనము యోగ్యమైన వ్యక్తులం అని అనుకున్నప్పుడు, ఆయన మన భక్తి ద్వారా సాధన ద్వారా సేవ ద్వారా ప్రసన్నుడైనప్పుడు ఆయన మనకి జవాబు ఇస్తారు. అప్పుడు అది మనకు సరిగ్గా అర్థమవుతుంది. అది విధి విధానం అన్నమాట. అప్పుడు మనకున్న సందేహాలు సంశయాలన్నీ తొలగిపోతాయి. కానీ ఒకవేళ ఇక ప్రభుపాల ద్వారా రాసిన ఏ ఛాలెంజింగ్ స్పిరిట్ బిఫోర్ ద స్పిరిచువల్ మాస్టర్ షుడ్ బి అవాయిడెడ్ ఇఫ్ వన్ ఈజ్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ ద వేదిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ డెప్త్. మీరు లోతుగా వేదాల్లో శాస్త్రాల్లో ఉన్న విషయాల్ని మీరు నిజంగా అసలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే మీరు ఎప్పుడు కూడా గురువుగారిని ఛాలెంజింగ్ మూడ్ అంటే అసలు ఈయనకు తెలుసా లేదా, అసలు చెప్పగలడా లేడా, ఎంత ఉందో టెస్ట్ చేస్తాను అనే మూడ్లో కాదన్నమాట. అలాంటి మూడ్లో మీరు ప్రశ్న అడిగితే మీకు ఏమీ లాభం జరగదు. సో అలా సరైన పద్ధతి కాదన్నమాట, అది అడిగే పద్ధతి కాదు. సో ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది జనాలకి, ఎందుకంటే ఇవాళ రేపు జనాలు స్కూల్లో చిన్నప్పటి నుంచి స్కూల్లో టీచర్ పైన కూడా రెస్పెక్ట్ లేదు, తద్వారా గురువుని ఒక టీచర్ని రెస్పెక్ట్ చేయాలనే విషయం కూడా జనాలకి ఇవాళ రేపు సరిగ్గా తెలియదు. ఇంకా శరణాగతం అవ్వడం అంటే వాళ్ళకి అర్థమే కాదు ఎందుకు అనుకుంటారు. సో స్కూల్లో అలవాటు ఏంటంటే నేను డబ్బులు ఇచ్చేసి పెద్ద పెద్ద ఫీజులు కట్టేసి స్కూల్లో జాయిన్ చేస్తున్నాను కాబట్టి ఆ టీచర్కి స్కూల్ వాళ్ళు పెద్ద శాలరీ ఇస్తున్నారు కాబట్టి ఆ టీచరు చెప్పాల్సిందే, ఆయన బాధ్యుడు, ఎందుకంటే ఆయనకు డబ్బులు వస్తున్నాయి చెప్పడానికి. సో చెప్పాల్సిందే. ఆ శిష్యుడు అంటే ఆ స్టూడెంట్ కూడా అతనేమీ అక్కడ టీచర్కి ఏం శరణార్థం అవ్వట్లేదు, అతనేంటంటే నేను డబ్బులు కట్టాను నాకు అతను చెప్పాల్సిందే, నేను ప్రశ్న అడిగితే నాకు చెప్పాల్సిందే, నేను డబ్బులు కడుతున్నాను అని అనుకుంటారు. సో అందుకనే ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా అసలు ఒక స్టూడెంటు సరైన జ్ఞానాన్ని పొందలేకపోతున్నాడు, టీచర్ సరైన జ్ఞానాన్ని ఇవ్వలేదు. సో అందుకనే ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి శాస్త్రాల్లోంచి ఏది సరైన పద్ధతి గురువుని ఆశ్రయించడం. స్కూల్లో టీచర్లా కాదన్నమాట గురువు అనేది, ఆధ్యాత్మిక గురువు అనేది చాలా డిఫరెన్స్ ఉంది స్కూల్లో టీచర్కి ప్రొఫెసర్కి ఇంకా ఆధ్యాత్మిక గురువుకి. వాళ్ళు కూడా జ్ఞానాన్ని ఇస్తున్నారు భౌతిక జ్ఞానాన్ని డబ్బులు తీసుకొని, కానీ ఇక్కడ ఆధ్యాత్మిక గురువు ఏంటంటే మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తారు, మీ యొక్క సేవ మీ యొక్క సాధన మీ యొక్క భక్తి శ్రద్ధను గమనించి. సో ముందు మీరు మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాలి, నేను నిజంగా శరణాగతుడు అయ్యాను, గురువుగారిని నమ్ముతున్నాను, గురువుకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, గురువుగారి ఆజ్ఞ పాటించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని మీరు రుజువు చేసుకోవాలి ముందు. గురువుని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి. ఎందుకు? యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం, గురువు సంతృప్తి చెందితే భగవంతుడు సంతృప్తి చెందుతాడు. ఆ విషయం పైన మనకు శ్రద్ధ ఉండాలి, ప్రతిరోజు మంగళార్తులు పాడేయడం కాకుండా. సో అందుకని మనం ప్రభుపాద వారు ఇచ్చిన వాక్యాలని మనకి శ్రద్ధ ఉండాలి. ఎందుకు మనం ప్రభుపాద వారి పుస్తకాలను అంత సీరియస్గా చదవాలి? ఎందుకు ప్రభుపాద వారు ఇచ్చిన తాత్పర్యాలని అంత బాగా క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని పాటించాలి? ఎందుకంటే ఇస్కాన్లో ఆయనే ముఖ్యమైన గురువు, ఆయన శిక్షల్ని ఇస్కాన్లో ప్రతి ఒక్కరూ పాటించాలి. సో తద్వారా మనం ఆయన శిక్షల్ని సరిగ్గా పాటించి ఆయన సంతృప్తిపరచగలిగితే మనం భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. సో అలా ఆయన శిక్షణల్ని బాగా అనుసరించి ఎవరైతే జీవితంలో పాటించి అనుసరిస్తున్నారో సో వాళ్ళ సాంగత్యాన్ని మనం కోరుకోవాలి. సో ఇవన్నీ విషయాలు ఈరోజు మనం ఇంకా చర్చించుకుంటాం ముందు. సో ఇక్కడ ఇంకొక శ్లోకంతో ముగిస్తున్నారు రఘుగుణ, తర్వాత జడ పరతుడు ఆయన వాక్యాలు ఆ సమాధానం మొదలు పెడతారు. యదాహ యోగేశ్వర దృశ్యమానం క్రియాఫలం సద్వ్యవహార మూలం నహ్యంజజాతత్వ విమర్శనాయ భవానముస్మిన్ భ్రమతే మనోమే. సో ఓ ఇక్కడ ఆయన యోగేశ్వర అంటారు, ఎందుకంటే మీరు యోగ సిద్ధి అంతా తెలిసిన వాళ్ళు బ్రాహ్మణులు. సో మీరు అంటున్నారు ఇదంతా అలసట అనేది శరీరంకి కలుగుతుంది, కానీ అసలైతే ఇది మనము శరీరంతో మనం అనుకుంటాం, నేను శరీరం అనుకుంటాం అందుకే నువ్వు కూడా అలసిపోతున్నావు అనుకుంటాం, కానీ యాక్చువల్లీ అయితే ఆత్మ అలసిపోదు. అలసట అనేది శరీరానికి, నువ్వు నేను ఈ శరీరంతో గుర్తింపు ఉంచుకున్నంత వరకే నీకు ఇలాంటివి, లేకపోతే అసలైతే అసలు అలసట అనేది లేదు అని వింటా అంటున్నారు. కానీ ఇటువంటి ప్రశ్న ఇంకా సమాధానాల ద్వారా మనం పరమసత్యం గురించి అయితే సంపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాము. అందుకని మీరు ఇలాంటి చేసిన వాక్యం ద్వారా నా మనసు ఇంకా విచలితం అయిపోయింది. సో బేసికల్లీ ఆయన ముందే చెప్పేస్తారు, నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పిన విషయాలు నాకు సంపూర్ణంగా అర్థం కాలేదు. సో ఇంకా ఆయన డౌట్ అలాగే ఉండిపోయింది, ఇంకా అంటే కొంచెం క్లియర్ అయింది, ఇంకా కొంచెం క్లియర్ అవ్వలేదు రఘుగుణది. సో ఇప్పుడు మరి జడభరతుడు ఏం చెప్తారో చూద్దామట. అందుకే ఈ సంవాదం అనేది ఈ చాప్టర్ కాదు, ఇంకో నెక్స్ట్ చాప్టర్ కూడా నడుస్తుందన్నమాట, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకా చాలా విషయాలు జడభరతుడు రఘుగుణ చెప్తారు. బ్రాహ్మణ ఉవాచ అయం జనో నామ చలన్ పృథివ్యాం యః పార్థివ పార్థివ కస్య హేతో తస్యాపి చాంగ్ర్యోరది గుల్పజంగా జానూరు మధ్యోర శిరోధరాంశాః అంశేది దార్వీషిభికాచయస్యాం సౌవీర రాజేత్యపదేశ ఆస్తే యస్మిన్ భవాన్ రూఢ నిజాభిమానో రాజాంసి సింధూష్విటి దుర్మదాంధః. సో రెండు శ్లోకాలు ఒకేసారి చూద్దామంట అర్థం. సో ఇప్పుడు జరభరతుడు ఏం చెప్తున్నాడంటే, సో ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో రకాల కలయికలు ఉంటాయి, రకరకాల పరివర్తన జరుగుతుంటాయి ప్రకృతిలో, ఈ యొక్క మట్టిలో. సో ఆ విధంగా కొన్ని పరివర్తనల ద్వారా రకరకాల శరీరాలు సృష్టించబడతాయి. అలాంటి కొన్ని శరీరాలు ఈ పల్లకిని మోస్తున్నాయి, పల్లకిని మోసేవారి లాగా వ్యవహరిస్తున్నాయి కొన్ని శరీరాలు. కొన్ని శరీరాలు ఏమో కదలట్లేదు, రాళ్ళు ఉన్నాయి, అవి కదలవు, ఒకే దగ్గర ఉంటాయి. ఏదైతేమేమి అన్నీ కూడా శరీరం, మన శరీరం అయినా రాయైనా ఈ ప్రకృతిలోని పదార్థాలు ముఖ్యంగా పృథ్వీ నుంచే పుట్టుకొచ్చాయి. మీరు ఈ శరీరంలో ఏమైనా తీసుకోండి, కాళ్ళు చేతులు మెడ తల ఏదైనా సరే, అన్ని అంగాలు కూడా, ఇప్పుడు భుజాల పైన మోస్తున్న ఈ భుజాలు కూడా, దీనిపైనైతే రాజా సౌవీర పాలనకి మోస్తున్నారు ఈ భుజాలు కూడా, ఇంకా రాజా రూపంలో ఉన్న శరీరం, రాజు శరీరం పల్లకిలో తిరుగుతున్న రాజు శరీరమైన శౌవీరది కూడా, అన్నీ కూడా ఈ పృథ్వీ ప్రకృతి నుంచే తయారైనవి. సో మీరేమో నేను రాజా, ఈ మొత్తం రాజ్యానికి, శౌవీర రాజ్యానికి నేనే రాజా అనేసి మీరు ఊహించుకొని తిరుగుతున్నారే అని చెప్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ స్పష్టం చేస్తున్నారు ఏంటంటే, శరీరం అలసిపోయినంత మాత్రాన ఆత్మ అలసిపోదు అని. సో విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ శ్లోకాల్లో దీన్ని ఇంకా బాగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారన్నమాట. సో అందుకని మనము ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. శరీరం సపరేటు, ఆత్మ సపరేటు, పరమాత్మ సపరేటు. ఈ విషయం తెలుసుకోక కొంతమంది ఏంటంటే, ఆత్మ పరమాత్మ శరీరం అంతా ఒకటే అనుకుంటారు, లేకపోతే ఆత్మ పరమాత్మ ఒకటే అనుకుంటారు. అలా అనేసి కొంత కొంతమంది దరిద్ర నారాయణ అనే పేర్లు కూడా సృష్టిస్తూ ఉంటారు. సో ఆత్మ ఇప్పుడు పరమాత్మ ఇప్పుడు దరిద్రుడు అయిపోడు, అంటే నారాయణుడు ఇప్పుడు దరిద్రుడు అయిపోడు. సో ఈ శరీరం కష్టపడవచ్చు, శరీరం అన్ని రకాల నష్టపోవచ్చు, కానీ ఇలా ఆత్మ పరమాత్మకి ఎప్పుడు ఏమీ కాదు. ఆత్మ పరమాత్మ ఎప్పుడు అసలు ఆనందాన్ని కానీ దుఃఖానికి, భౌతిక ఆనందం దుఃఖం ఇవన్నిటికీ అతీతం. సో ఈ విషయాన్ని వాళ్ళకి మెల్లిమెల్లి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జడభరతుడు. శోచ్యాని మాం స్వం అధి కష్టదీనాన్ విష్యాని గ్రహణన్ నిరనుగ్రహోసి జనస్య గోప్తాస్మి విఘత్తమానో నశోభసే వృత్త సభాషు దృష్టః. సో ఇంకేం చెప్తున్నారంటే, ఇక్కడ పాపం అమాయకులు ఈ నలుగురు పల్లకిని మోస్తున్నారే, పల్లకి మోసేవాళ్ళు, డబ్బులు కూడా మీరు ఇవ్వట్లేదు వాళ్ళకి, డబ్బులు కూడా ఇవ్వకుండా వాళ్ళని పల్లకి మోయిస్తున్నారే, ఇది ఎంత అన్యాయం చేస్తున్నారు వారి వైపు, మీరు ఎంత కష్టం వాళ్ళకి కలిగిస్తున్నారు, మీరు తప్పకుండా అది వాళ్ళది దయనీయమైన పరిస్థితి, ఎందుకంటే బలవంతంగా వారి చేత మీరు పల్లకిని మోయిస్తున్నారు. దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే, మీరు ఎంత క్రూరులు, మీకు ఏమాత్రం దయా దాక్షిణ్యాలు లేవు. ఇంకా అంతేకాకుండా మీకు అహంకారం, నేనే మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను, అందరిని పరిరక్షిస్తున్నాను, ప్రజలందరినీ నేనే రక్షిస్తున్నాను అనే ఒక భ్రమ, ఇది చాలా టూ మచ్గా ఉంది. నువ్వు ఎంత పెద్ద మూర్ఖుడు అంటే ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎవరైనా విద్వానుల యొక్క సంఘంలో, సమాజంలో, సమూహంలో నువ్వు వెళ్తే వాళ్ళు ఎవరు కూడా నిన్ను గొప్పవాడిగా స్వీకరించరు. అంటే తెలివైన వాళ్ళు ఎవరు కూడా, పండితులు కూడా మిమ్మల్ని అసలు గొప్పవాడిగా గుర్తించినే గుర్తించరు అని చెప్తున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు రాజా రఘుగుణతో సమస్య ఏంటంటే, అతను నేనే రాజు, అంతా నాదే, నేను ఎలాగంటే అలాగ వ్యవహరించవచ్చు, నేను ఏదంటే అది చేసుకోవచ్చు, ఇదంతా నా సంపత్తే, ఎవరితో ఎలాగైనా వ్యవహరించవచ్చు, అన్నీ కూడా నా ఇంద్రియ తృప్తికి వినియోగించుకోవచ్చు అనే భావనతో ఉన్నాడే. ఈ భావనను ఏ బ్రాహ్మణులు కూడా, లేకపోతే ఏ పండితులు కూడా, ఏ గురువులు కూడా సమర్థించరు. ఎందుకంటే ఇది సరైన చేతన కాదు. ఒక రాజుకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన నరదేవ. ఎలా ఆయన నరదేవ అంటే భగవంతుడికి ప్రతినిధి, అంటే భగవంతుడి తరఫున ఆయన ఆయనకు సేవకుడిగా అందరికీ సేవ చేస్తున్నాడు, ఇది ఒక సేవ ఆయనది అనే విషయాన్ని ఆయన గ్రహించి ఆ చేతనతో ఆయన పరిపాలించాలి. నేను భగవంతుడి సేవకుడిని, దాసుడిని అనే విధంగా. అంతేగాని ఇదంతా నా రాజ్యం, నేను నాకు ఇష్టం వచ్చినట్టు నా ఇంద్రియ తృప్తికి వినియోగించుకుంటాను అనుకుంటే తప్పు. ఇంకా అర్థం చేసుకోవాలా, మొత్తం రాజ్యం కూడా, ప్రజలు కూడా, అందరూ కూడా భగవంతుడి సేవకే. అందుకనే బ్రాహ్మణులు ప్రతి ఒక్కటి కూడా భగవంతుడి సేవకి, మానవ కళ్యాణం కోసం కృషి చేస్తారు. గురువులు, సాధువులు, బ్రాహ్మణులు, వైష్ణవులు, అందుకనే వారికి రాజు అనే వ్యక్తి చాలా సమ్మానించాలి. ఎందుకంటే అదే ముఖ్యమైన కార్యం కనుక. దాన్ని ప్రోత్సహించాలి, వాళ్ళని సమర్థించాలి, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయాలి, వాళ్ళని రక్షించాలి. అందుకే అది రాజు యొక్క కర్తవ్యం. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమైన కార్యాన్ని, అసలైన కార్యాన్ని చేస్తున్నారు. సో కానీ ఇప్పుడు రాజుకి ఇలాంటి ఒక అలా యాటిట్యూడ్ ఉంటే అది సరైంది కాదన్నమాట. మనం చూస్తాము చాలా కథలు ఉన్నాయి మన పురాణాల్లో. ఎప్పుడైతే పరశురాముడి యొక్క తండ్రిని, జమదగ్నిని కూడా కార్తవీర్య అర్జున్ చంపేస్తాడు. ఎందుకు అంటే ఆయనకు ఆయన కామధేను ఆవు కావాలి, ఇవ్వలేదంటే చంపేస్తాడు. అలా అహంకారం, ఈ బ్రాహ్మణుడికి ఎందుకు ఇంత మంచి ఆవు, నాకు కావాలి, నా సంపత్తి, నా రాజ్యంలో ఉన్న అంతా నాదే, ఇది తప్పు. ఎందుకంటే బ్రాహ్మణులు ఆవుల ద్వారా వచ్చే ఎన్నో పదార్థాల ద్వారా, యజ్ఞాలు, భగవంతుడికి రకరకాల ఆరాధనకి కావాల్సిన అన్ని, అంటే నెయ్యి కానీ, పాలు కానీ, పెరుగు కానీ, ఇవన్నీ కూడా, ఆ గోమూత్రం అన్నీ కూడా ఇవన్నీ ఆవు నుంచి వస్తాయి, ఆవు పేడ ఇవన్నీ కూడా యూజ్ చేస్తారు భగవంతుడి సేవకి, యజ్ఞంకి. సో అందుకనే ఇది బ్రాహ్మణులకు చాలా అవసరం భగవంతుడిని సంతృప్తిపరచడానికి. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది రాజులు అలా అపహరించుకుంటున్నారు వాళ్ళకు అవసరం కోసం. సో అందుకనే వాళ్ళకి చాలా దండన శిక్షణ లభించింది బ్రాహ్మణుల ద్వారా. అక్కడ పరశురాముడు దండించాడు కార్తీవీర్య అర్జున్ని అలాంటి తప్పు చేసినప్పుడు. ఇంకా ముందు కూడా ఒకసారి ఒక వసు, దస్య వసు, 8 వసువులు ఒకరు, ఆయన భార్య ప్రేరేపించడంతో ఆయన కూడా వెళ్ళి వశిష్ఠులు వారి కామధేను సురభి ఆవుని తీసుకెళ్లాలనుకున్నారు. అప్పుడు ఆయన కూడా శాపం కలిగింది వశిష్ఠుల ద్వారా. తద్వారా ఆయన మళ్ళీ నెక్స్ట్ జన్మలో భీష్ముడిగా జన్మించారు. లేకపోతే మన వశిష్ఠులతో పాటే అదే సేమ్ ఆవుకి మళ్ళీ విశ్వామిత్రుని, ఆయన కూడా ముందు క్షత్రియ రాజుగా ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చి ఆతిథ్యంకి ముగ్ధుడైపోయి వశిష్ఠులకి కారణం తెలుసుకొని, నాకు ఆ సురభి ఆవు కావాలి, కామధేను ఆవు కావాలి నాకు కూడా, నేను తీసుకెళ్ళిపోతాను, ఎంతో బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. తర్వాత వశిష్ఠులు అలానే మంచి గుణపాఠం నేర్పించారు. సో అందుకే ఇలాంటి అహంకారం ఎవరు, ఏ బ్రాహ్మణులు కూడా, పండితులు కూడా, గురువులు కూడా సమర్థించరు. అదే ఇక్కడ జడభరతుడు రఘుగుణం చెప్తున్నారన్నమాట. కలియుగంలో ఇలాంటి వాళ్ళే రాజ్యాన్ని పరిపాలిస్తారు, నాయకులు, రాజకీయ నేతలు, వీళ్ళందరూ దోచుకుంటారు ప్రజల్ని అని. కలియుగంలో ఇలాంటి నాయకులే చాలామంది ఉంటారనేసి అందరూ దొంగలు, బందిపోట్లు అన్నమాట, దొంగతనం చేసుకునేవాళ్ళు అందరూ. ఎక్కడ ఏం దొరికితే ప్రజల నుంచి లాగేసుకుంటారు రకరకాల రూపాల్లో. ఇది కలియుగంలో జరుగుతుందని భాగవతంలో రాశారు. ఓకే, సో నెక్స్ట్ 8వ శ్లోకం చూద్దామంట. యదాక్షితావేవచ్చరాచరస్య విదామనిష్టాం ప్రభవం చ నిత్యం తన్నామతోన్య వ్యవహారమూలం నిరూప్యతాం సత్ క్రియయానుమేయం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మనమందరం కూడా రకరకాల శరీరాల్లో ఉన్న అందరం జీవాత్మలమే. కొన్ని జీవాత్మలు కొన్ని కొన్ని శరీరాల్లో కదులుతున్నాయి, కొన్ని శరీరాల్లో కదలటం లేదు. సో మనం అందరం కూడా ఈ శరీరాల్లో ఒక సమయంలో ఈ సృష్టిలో జన్మిస్తాము, కొంత సమయం ఉంటాము, తర్వాత శరీరాలు నశించిపోతాయి. మళ్ళీ శరీరం అనేది మొత్తం కూడా మళ్ళీ పృథ్వీలో కలిసిపోతుంది. ఈ మట్టిలోనే పుట్టాము, మట్టిలోనే కలిసిపోతాము, అదే విషయం చెప్తాను అన్నమాట. సో అందుకనే మన శరీరాలు అన్నీ కూడా ఈ పృథ్వీ ఈ మట్టిలో పుట్టినవే. ఈ మట్టి విభిన్న రకాలుగా ఈ శరీరాల రూపాలు ధరించింది. సో ఇవన్నీ కూడా ఈ మట్టిలోంచే పెరిగాయి, మళ్ళీ మట్టిలోనే కలిగిపోతాయి. ఇంకా చెప్పాలంటే మనది ఈ శరీరం అంతా కూడా మట్టి, ఇంకేం లేదు ఈ పృథివీ. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి అని చెప్తున్నారు జయవ్రతుడు. కానీ మనము ఈ శరీరానికి భిన్న ఆత్మ. భగవంతుడు ఈ విషయాన్ని చెప్పారు, భిన్న ప్రకృతి రష్టత. నేను ఈ అష్ట ఏవైతే ధాతువులు ఉన్నాయో ఇక్కడ, పంచమహాభూతాలు భూమి రపో నలో వాయురకం అహంకారం మనస్సు బుద్ధి మనోబుద్ధి అహంకారం. సో ఈ ఐదు ఈ మూడు ఉన్నాయి మొత్తం, పంచమహాభూతాలు మూడు, సారి మొత్తం 8. మూడేమో సూక్ష్మ తత్వాలు, మొత్తం 8 కలిపి. ఇవన్నీ కూడా ఈ బహిరంగ శక్తి, భౌతిక ప్రకృతి ఈ 8 ద్వారా సృష్టించబడి ఉన్నాయి. సో మన శరీరం కూడా వీటి ద్వారానే సృష్టించబడుతుంది. ముఖ్యంగా ఈ శరీరం ఏదైతే నశించిపోతుందో, ఈ పంచమహాభూతాలు అయిన ఈ యొక్క పృథ్వీ లేకపోతే ఈ ప్రకృతిలో ఉన్న వాటి నుంచి తయారవుతుంది. ఇంకా పృథ్వీ పైన ఏంటంటే, అన్ని శరీరాల్లో ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటంటే పృథ్వీ, ఎర్త్. సో అందుకనే ఇలా ఇవన్నీ నశించిపోయినా కానీ మనలో ఉన్న ఆత్మ కానీ పరమాత్మ కానీ అవి ఎప్పుడు నశించిపోవు, ఇవి సపరేట్. సో అందుకనే ఇదంతా ఇప్పుడు భగవంతుడు 2 రకాల శక్తులు ఉన్నాయి, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, లేకపోతే చిన్మయ శక్తి, భౌతిక శక్తి. సో జడ వస్తువు, చిన్మయ వస్తువు, ఆధ్యాత్మిక వస్తువు. సో ఆధ్యాత్మిక శక్తి, మనం ఆధ్యాత్మిక శక్తిలో భాగం. ఆత్మ, పరమాత్మ అంటే ఆత్మ, ఇంకా మిగతా అన్ని ఆత్మలు కూడా. సో ఈ యొక్క భౌతిక పదార్థాలు ఏవైనా ఉన్నాయనుకోండి, మరి అవి కూడా భగవంతుడు సేవలో ఒకవేళ మనం నియుక్త పరిస్తే అప్పుడు అది కూడా ఆధ్యాత్మికంగా మారిపోతుంది. అన్నీ భగవంతుడి నుంచే వచ్చాయి కనుక భగవంతుడు సేవలో ఏవైతే మనం పెట్టేస్తామో అది ఆధ్యాత్మిక. మన శరీరమే కానివ్వండి, లేకపోతే ఏ వస్తువులైనా కానివ్వండి, ఎలాగైతే ఒక ఐరన్ రాడ్ని తీసుకొని మీరు మంటలో పెట్టారనుకోండి, చాలాసేపు మంటలో కాలిన తర్వాత ఐరన్ రాడ్ ఎర్రగా అయిపోతుంది అన్నమాట. అప్పుడు దానికి టచ్ చేస్తే మీ చెయ్యి కాలుతుంది, అంటే అది కూడా మంటలాగానే వివరిస్తుంది. అంటే మంటలో ఉండి ఉండి ఐరన్ రాడ్లు కూడా మంటలాగా అయిపోయినమాట, అగ్నిలాగా అయిపోయింది. అలాగే మనం కూడా భగవంతుడి సేవ చేసి చేసి భగవంతుడి సేవలో యుక్తమైపోయి మన శరీరం కూడా చిన్మయం అయిపోతుంది, ఆధ్యాత్మికమైపోతుంది. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఈ విషయాన్ని. అన్నిటికీ మూల కారణం ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడి నుంచి ఈ సృష్టి వచ్చింది. ఈ సృష్టిలో ఎన్నో రకాల పరివర్తనలు, ఈ పృథ్వీలో ఎన్నో రకాల పరివర్తనల ద్వారా రకరకాల శరీరాలు నిర్మితం అవుతున్నాయి. కానీ ఇలా అన్నిటికీ మూల కారణం ఆ భగవంతుడు. సో ఎలాగైతే మట్టి నుంచి మనం ఎన్నో పాత్రలు తయారు చేసుకోవచ్చు, అన్ని పాత్రలు కూడా మట్టి నుంచే వస్తున్నాయి. సో మట్టి అనేది అసలైన మూల కారణం అని తెలుసుకుంటే అన్ని పాత్రలు మనకు తెలిసినట్టే. అలాగే మట్టి నుంచి ఎన్ని తయారవుతాయో అని తెలుసుకోవచ్చు. అలాగే మనం భగవంతుడే మూల కారణం అనే విషయాన్ని గ్రహిస్తే మనం సపరేట్గా ఇంకా వేరే వేరే భౌతిక విషయాల గురించి పెద్దగా లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సపరేట్గా మనం అన్నీ కూడా కృష్ణుడి నుంచే ఉత్పన్నమవుతున్నాయనే విషయాన్ని గ్రహించాలి. గ్రహించగలిగితే చాలు, అంత జ్ఞానం, సరైన జ్ఞానం ఉన్నట్టే మనకి. అందుకనే వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్ వేద విధివచాహం. సో వేదాల సారం కృష్ణుడిని తెలుసుకోవడం. అది తెలుసుకున్నారంటే అన్ని తెలుసుకున్నట్టే, ఎందుకంటే అన్ని కృష్ణుడి నుంచే వస్తున్నాయి. ఆ విషయమే తెలుసుకోవాలి మనం ముందు.
ఏవం నిరుక్తం క్షితిశబ్దవృత్తం
అసన్నిధానాత్ పరమాణభూయే అవిద్యయా మనసా కల్పితాస్తే యేషాం సమూహేన కృతో విశేష. సో ఎవరైనా అనొచ్చిలా అన్ని రకరకాల ఈ వెరైటీస్ మనం చూస్తున్నాం ఈ ప్రకృతిలో, అవన్నీ కూడా ఈ పృథ్వీ నుంచి కదా వచ్చేది. అవును, ఈ పృథ్వీ నుంచి వస్తుంది, కానీ అసలు ఈ పృథ్వీ కూడా శాశ్వతం కాదు. అవునా? కొంత సమయం తర్వాత ప్రళయంలో అంతా పృథ్వీ కూడా నాశనం అయిపోతుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ పృథివీ కూడా అసలైన కారణం కాదు. అందుకనే ఈ పృథివీ అన్ని, కొంతమంది అంటారు ఈ పృథ్వీలో అన్నింటిలో అటామిక్ పార్టికల్స్, అవునా? ఈ పృథ్వీలో కూడా అన్ని ఎన్నో యాటమ్స్ ఉన్నాయి, పరమాణులతో నిర్మితమైంది. కానీ ఈ పరమాణు పదార్థాలు కూడా పర్మనెంట్ కాదు. కొంతమంది అంటారు ఇలా, కొంతమంది అటామిక్ థియరీ అంటే అన్ని యాటమ్ నుంచే సృష్టించాయి, అంత సృష్టి అంతా కూడా యాటమ్స్ నుంచి తయారైంది. కానీ అది సత్యం కాదు, ఎందుకంటే ఈ యాటమ్స్ మాలిక్యూల్స్ ఇవన్నీ కలిసే మామూలుగా సృష్టి, జీవనం, లైఫ్ అంతా కూడా, యూనివర్స్ అంతా కూడా యాటమ్స్ నుంచే వచ్చింది. యాటంలో మళ్ళీ ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి, ఇవే వీటి నుంచి అంతా నిర్మితమైంది కనుక ఇవే మూల కారణం. కొంతమంది యాటమ్ ప్రోటాన్ న్యూట్రానే మూల కారణం అంటారు. సో కానీ ఇది తప్పుడు సిద్ధం, ఎందుకంటే ఆటం ఎక్కడి నుంచి వచ్చింది దానికి మళ్ళీ ఆన్సర్ లేదనమాట. యాటమ్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పలేరు, కానీ పెద్ద పెద్ద సిద్ధాంతాలు రాసేసి నోబెల్ ప్రైజ్లు కొట్టేసుకొని పెద్ద పెద్ద సైంటిస్ట్ లాగా చలామణి అవుతారు. అందుకనే ప్రభుపాదులు వీళ్ళని అందరినీ మూర్ఖులు అని చెప్పేది. సో అందుకే మనం ప్రశ్నించాలి, ఇలాంటి చెత్త చెత్త సిద్ధాంతాలు తీసినప్పుడు అప్పుడు ప్రశ్నించాలి. మనం ప్రశ్నిస్తాం కదా సాధువుల్ని, గురువుల్ని, ఆధ్యాత్మిక గురువుల్ని, భక్తుల్ని ప్రశ్నిస్తుంటాం, ఛాలెంజింగ్ స్పిరిట్లు. కానీ స్కూల్లో కాలేజీలో ఇలాంటి తప్పుడు సిద్ధాంతాలను మాత్రం స్వీకరించేస్తూ ఉంటాం, కరెక్ట్ కరెక్ట్ అని. తప్పుడు సిద్ధాంతం ఏంటి? యాటమ్ నుంచి అంత వచ్చింది. యాటమ్ ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమంది అంటే డిఎన్ఏ నుంచి అంతా వచ్చేసింది. డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వేరే గ్రహం నుంచి. అచ్చా, వేరే గ్రహం. ఆ వేరే గ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? ఇవే థియరీలు, ఒక్కొక్కటి ఒక్కొక్క థియరీ అనమాట. ఒక్కొక్కటి తోచుకున్నారు చెప్తూ ఉంటాడు, ఒక్కొక్కటి ఒక్కొక్క థియరీ, రేపు ఇంకోటి చెప్తే ఇంకో థియరీ, వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చేస్తారు. సో ఏ దేనికి ప్రూఫ్ లేదు. సరే నువ్వు చెప్తున్నావు సిద్ధాంతం, ప్రూఫ్ చేసి చూపించు. అందుకే ప్రభుపాదులు గారు ఎన్నోసార్లు అనేవారు, మీకు అన్ని కెమికల్స్ ఇస్తాం, ఒక్క చీమను పుట్టించి చూపించు, ఒక చీమ తయారు చేసి చూపించు. ఒక్క చీమ, ఒక దోమ చీమను కూడా నువ్వు తయారు చేయలేవు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. సృష్టి ఎలా జరిగింది, జీవితం ఎలా, జీవనం ఎలా వచ్చింది పృథ్వీకి, ఏమీ రాదు చేయడానికి, ఎందుకు మాటలు, ఉట్టి మాటలు. అందుకే ప్రభుపాలు ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు, చేసి చూపించండి. దమ్ము ఉంటే నిజంగా మీరు సైంటిస్టులు అయితే, బాగా విజ్ఞానం తెలిసిన వాళ్ళు అయితే చేసి చూపించండి. ఈరోజు కూడా చూపించలేకపోయారు. అందుకే ప్రభుపాలు అని చచ్చిపోయిన వాడిని అన్ని కెమికల్ అయితే, మొత్తం యాటమే అయితే, సరే ఏ యాటమ్ మిస్ అయిందో, ఏ కెమికల్ మిస్ అయిందో, మరి అది వేయండి, చచ్చిపోయినాడు బతికొస్తాడు, అది తెలియదు. అది కనుక్కోవాలి, ఏ యాటమ్ మిస్ అయిందో, ఏ కెమికల్ మిస్ అయిందో కనుక్కోవాలి. మరి ఎందుకు ఎలా చెప్తారు మీరు? ఇంకేమైనా అంటే భవిష్యత్తులో ఇప్పుడు అన్ని రీసెర్చ్ నడుస్తుంది, భవిష్యత్తులో అన్నీ అయిపోతాయి, అన్నీ కనుక్కుంటాం మేము, సృష్టిస్తాం, మనుషుల్నే సృష్టిస్తాం. ఎక్కడ సృష్టించారు? చీమ దోమ కూడా సృష్టించలేకపోయారు. సో తీసుకోండి కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అన్నీ తీసుకొని తయారు చేయండి. ఏం తయారు చేస్తారు చూస్తాం, ఏమి తయారు చేయరు. సో అందుకనే వారికి మూల కారణం ఈరోజుకి కూడా తెలియదు. సృష్టి యొక్క రహస్యం, సృష్టి ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది, లైఫ్, జీవనం ఎక్కడి నుంచి ఉత్పన్నమైంది తెలియదు. ఈరోజు కూడా అవి ప్రశ్నలే సైన్స్లో, దానికి సరైన సమాధానాలు లేవు. సో అందుకే ఇలాంటి థియరీస్, సిద్ధాంతాలు ఎవరైతే ప్రచురితం చేస్తున్నారో, ప్రచారం చేస్తున్నారో, తీస్తున్నారో, తయారు, ఇవన్నీ ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు. బయట సైంటిస్టుల పేరుతో వెళ్తూ ఉంటారు వాళ్ళని, కానీ మన శాస్త్రం ప్రకారం ప్రభుపాదులు గారు రాశారు ఇక్కడ, అన్ఇంటెలిజెంట్ పీపుల్ అంటే తెలివి లేని వాళ్ళు. సో అందుకనే సరైన తెలివైన వాళ్ళు అర్థం చేసుకుంటారు ఇవన్నీ కూడా కృష్ణుడి నుంచి, భగవంతుడి నుంచి ఉత్పన్నమవుతున్నాయని. ఆ ఆన్సర్ వాళ్ళ దగ్గర లేదు, భాగవతంలో, భగవద్గీతలో ఉంది. సో అది భగవద్గీతలో కృష్ణుడు, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే, అన్నీ కూడా నా నుంచి వచ్చాయని చెప్తున్నారు. అలా ఎవరైనా చెప్పగలరా? ఓన్లీ కృష్ణుడు మాత్రమే చెప్పగలడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త. భూమిర పోనలో వాయుర్ కమ్మనో బుద్ధిరేవచ అహంకారం నితీయమ్మి భిన్న ప్రకృతి రష్టద. ఈ ఎనిమిది విషయాలు నాకు సపరేట్, దాని నుంచి సృష్టి, భౌతిక సృష్టి నిర్మితమైందని చెప్తున్నారు. సో నెక్స్ట్ 10వ శ్లోకం. ఏవం కృష్ణం స్థూలమనుర్బృహద్యత్ అసచ్చ సజ్జీవమజీవమన్యత్ ద్రవ్యస్వభావశయకాలకర్మ నామ్నా జయా వేహి కృతం ద్వితీయం. ఈ యొక్క సృష్టే శాశ్వతం కాదు, ఇంకా అందులో ఉన్నవి ఎక్కడ శాశ్వతం అవుతాయి, అందులో పుట్టినవి ఎక్కడ శాశ్వతం అవుతాయి. సో అందుకనే ఇలా ఒకటి పొట్టిగా ఉంది, ఇందులో ఈ తేడా ఉంది, ఒకటి లావుగా ఉంది, ఒకటి బక్కగా ఉంది, ఒకటి పెద్దగా ఉంది, ఇలా ఈ పదార్థం ఆ పదార్థం ఇవన్నీ కూడా కల్పితమే. అందుకే ఇవన్నీ కూడా ఈ ప్రకృతి పృథ్వీ ఒడి ప్రకృతి ఒడిలో పుట్టినవి, అన్ని పృథ్వీలోంచి తయారైనవి, మట్టిలోంచి పుట్టుకొచ్చినవి. సో అందుకనే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ప్రకృతి ద్వారా పుట్టుకొచ్చినవే, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. సో నెక్స్ట్ 11వ శ్లోకం చూద్దామంట. జ్ఞానం విశుద్ధం పరమార్థమేకం అనంతరం త్వభిర్బ్రహ్మ సత్యం ప్రత్యక్ ప్రశాంతం భగవత్ శబ్ద సమ్యం యద్వాసుదేవం కవయో వదంతి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు. మరి అసలైన పరమసత్యం ఏంటి అడిగారు కదా ముందు రఘుగుణ. మనం ఇలాంటి చర్చల ద్వారా మనం పరమసత్యం ఎలా తెలుసుకుంటామని ఇప్పుడు చెప్తున్నారు. సో మరి ఇదంతా అదే చెప్పేది, ఇది పరమసత్యం కాదు, ఈ జడ జగత్తు కాదు పరమసత్యం. మరి పరమసత్యం ఏంటి? ఆ పరమసత్యం ఏంటంటే ఆ పరమసత్యం అది ఈ భౌతిక గుణాలు భౌతిక పదార్థాలకి అతీతం. ఆ పరమసత్యమే మనకు ముక్తికి మార్గాన్ని ఇస్తుంది, ముక్తి ప్రసాదిస్తుంది. సో ఇది మన కల్పనకి అతీతం. సో ఈ పరమసత్యాన్ని మొదటి స్థాయిలో తెలుసుకోవడమే బ్రహ్మన్, బ్రహ్మజ్యోతిగా గుర్తించడం, అర్థం చేసుకోవడం. తర్వాత యోగులు ఈ పరమసత్యాన్ని ఇంకొంచెం హయ్యర్ లెవెల్లో అర్థం చేసుకుంటారు పరమాత్మ రూపంలో. దాని తర్వాత సంపూర్ణంగా భక్తులు అర్థం చేసుకుంటారు భగవంతుడిగా. ఈ పరమసత్యమే ఆ వాసుదేవ భగవంతుడిగా. ఇదే రాశారు ఇక్కడ, యద్వాసుదేవం కవయో వదంతి. అసలైన తెలివైన వాళ్ళు భగవంతుడు వాసుదేవుడే పరమసత్యం అనే విషయాన్ని గ్రహిస్తారు. అంతకన్నా కొంచెం లోవర్గా ఉండేవాళ్ళు యోగులు పరమాత్మగా, ఇంకా స్టార్టింగ్లో నియో ఫైట్ అనమాట, కొత్త కొత్తగా ఆధ్యాత్మిక ప్రపంచ మార్గంలో ప్రయాణించే వాళ్ళు బ్రహ్మన్, బ్రహ్మజ్యోతిగా గుర్తిస్తారు. అందుకే కొంతమంది నిరాకారవాదులు అంటారు, మాయావాదులు అంటాం మనం. సో ఈ నిరాకారవాదులు ఏంటంటే భగవంతుడికి ఆకారం లేదు అంటారు. సో వాళ్ళు ఎవరంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనమాట వాళ్ళు, ఇంకా ఈ ఆధ్యాత్మిక పదంలో. సో ఇంకా వాళ్ళు అంత తెలుసుకోలేదన్నమాట, ఎదగలేదు ఇంకా. సో అలాంటి వాళ్ళు ఇలా భగవంతుడికి రూపం లేదని వాదించుకుంటుంటారు, అది మన మతంలోనే కానీ వేరే మతంలోనే కానీ. విషయం ఏంటంటే ఇలా భగవంతుడి రూపాన్ని ఇంకా గుర్తించని వాళ్ళు ఇంకా చాలా కింద స్థాయిలో ఉన్నారన్నమాట. ఎందుకంటే భగవంతుడి రూపం, భగవత్ రూపం సాక్షాత్కారం అయ్యేది చాలా ఉన్నతమైన స్థాయిలో. ఆ విషయాన్ని మనకి ఇక్కడ శాస్త్రాల్లో బాగా చెప్పారు. ఇది ఈ బ్రహ్మజ్యోతి అనేది, ఇది వెలుగు, కాంతి, భగవంతుడి శరీరం నుంచి వచ్చే కాంతి. చైతన్య చరితామృతంలో రాశారు ఏమని, యదద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తనుభా. తనువు, భగవంతుడి యొక్క తనువు నుంచి బయటకు వచ్చిన కాంతి అది బ్రహ్మజ్యోతి. కానీ భగవంతుడి శరీరం నుంచి వచ్చిన కాంతే అంతా అనుకుంటే ఎలా? కాంతి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి. ఆ భగవంతుడిని తెలుసుకోవడం సంపూర్ణమైన జ్ఞానం. అందుకనే ఇది అంత సహజం కాదు. వాసుదేవ హెస్ వాసుదేవ సర్వం ఇది స మహాత్మ సుదుర్లభ అన్నారు. అందుకే భగవద్గీతలో వాసుదేవుడే సర్వం అనే విషయాన్ని అర్థం చేసుకోవడం సాధారణమైన విషయం కాదు. చాలామంది స్వీకరించరు, మీరు బయట అడగండి, ఏవేవో చెప్తారు భగవంతుడు అంటే భగవంతుడికి రూపం లేదు, అది కాస్మిక్ ఎనర్జీ, ఇది ఒక పిచ్ అనమాట. ఇవాళ రేపు కాస్మిక్, కాస్మిక్ అంటారు. ఏంటి కాస్మిక్? అది ఒక ఎనర్జీ, ఒక లైట్, కాస్మిక్ లైట్, కాస్మిక్ ఎనర్జీ, ఇది ఒక పిచ్ నడుస్తుంది అనమాట మార్కెట్లో. భగవంతుడు శ్రీకృష్ణుడిగా స్వీకరించరు. ఇవన్నీ కాస్మిక్ లైట్ని, కాస్మిక్ ఎనర్జీని భగవంతుడిగా స్వీకరిస్తారు. ఇంకొంతమంది గాడ్ పార్టికల్, ఇలా చాలా చాలా సిద్ధాంతాలు, కాల్పనిక విషయాలు ఉన్నాయి మార్కెట్లో ప్రచలితం. సో వీటన్నిటిని భగవంతుడిగా స్వీకరిస్తారు. కానీ భగవంతుడు శ్రీకృష్ణుడిగా, శ్రీకృష్ణుడు భగవంతుడిగా, వాసుదేవుని భగవంతుడిగా స్వీకరించడానికి చాలా కష్టం వాళ్ళకి. ఎందుకంటే అది చాలా రేరు. ఎవరైతే భగవంతుడు శ్రీకృష్ణుడు భగవంతుడిగా స్వీకరించారంటే చాలా రేరు. అందుకే కృష్ణుడు భక్తులు చాలా తక్కువ నంబరు. సో తక్కువ నంబర్లో ఉన్నంత మాత్రాన అదేంటి మరి అందరు ఎందుకు అందరు యాక్సెప్ట్ చేయరు? ఎందుకంటే చాలా తక్కువ మంది ఈ స్థాయికి చేరుకోగలరు, కృష్ణుడు భగవంతుడిగా కృష్ణుడిని గుర్తించగలిగి స్వీకరించగలరు. సో అందుకే మీరు అందరూ కృష్ణుడు భగవంతుడిగా స్వీకరించారంటే మీరు చాలా దుర్లభమైన వ్యక్తుల్లో ఒకరు. సమహాత్మ సుదుర్లభ. ఎవరైతే ఇలా వాసుదేవ సర్వం, కృష్ణుడే సర్వం అని స్వీకరిస్తారో వారిని మహాత్మా అనాలి. ఎవరిని పడితే వారిని మహాత్మా అనలేము. ఆ విషయం కూడా గ్రహించాలి. భాగవతం భగవద్గీతలో ఇచ్చారు ఈ శ్లోకం, అతన్ని మహాత్మా అంటారు. వదంతి తత్వవిదస్ తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. ఇది ఒక్కసారి కాదు, పదే పదే చెప్పారు. ఈ శ్లోకంలో చెప్పారు, ఇంతకు ముందు కూడా మనం మొదటి స్కందంలో కూడా ఈ శ్లోకాన్ని చూసాం. ఫస్ట్ లెవెల్ బ్రహ్మన్, తర్వాత పరమాత్మ, తర్వాత భగవాన్. అండర్స్టాండింగ్. సో ఈ అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది? గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. సో ఇలా సరైన ప్రామాణికమైన గురువు దగ్గరికి వెళ్ళకపోతే మనం సరైన విషయాలు నేర్చుకోలేము. మనం ఇప్పుడు నేర్చుకోగలుగుతున్నాము ఎందుకు అంటే ప్రభుపాల వారి పుస్తకం నుంచి. సో అందుకని ప్రభుపాల వారు దగ్గర నుంచి మనం నేర్చుకుంటున్నాం. ప్రభుపాల వారు మనకి పుస్తక రూపంలో వచ్చేసి ఆయన తాత్పర్యాల రూపంలో మనకి ఇవన్నీ తెలియజేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గ్రహించి మనం సేవ చేసుకోవాలి ప్రభుపాల వారి మిషన్కి, ఇస్కాన్కి. అప్పుడే మనం ఈ విషయాలు సరిగ్గా మనకు జీర్ణం అవుతాయి, మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించగలం. సో ఇవన్నీ కూడా మనం పాటించాలి విన్నవి. నెక్స్ట్ 12వ శ్లోకం. ఇప్పుడు రఘుగుణకి ఇంకో విషయం చెప్తున్నారు, చాలా ముఖ్యమైన విషయం. రఘుగుణై తపసానయాతి నచ్చేజ్యయా నిర్వపణాద్ గృహాద్వా నచ్చందసానైవ జలాగ్ని సూర్యై వినా మహత్పాద రజోభిషేకం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక, చాలా అద్భుతమైన శ్లోక. ఇంకా చెప్పాలంటే ఈ అధ్యాయంలో మొత్తం అన్ని శ్లోకాల కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. ఇప్పుడు రఘుగుణకి ఏం చెప్తున్నాడు, ఓ రాజా రఘుగుణ, ఒక వ్యక్తి వినా మహత్ పాద రజోభిషేకం. మహత్ అంటే మహాభక్తుల యొక్క పాదాల యొక్క, రజ అంటే ధూళి, పాద ధూళి ద్వారా మనం అభిషేకము చేసుకోకలేకపోతే మన చేతనని మనము అసలు ఎన్ని తపస్సులు చేసినా, ఎంత బ్రహ్మచర్య పాటించినా, గృహస్థ ధర్మాన్ని సరిగ్గా పాటించినా, వానప్రస్థ ధర్మాన్ని సరిగ్గా పాటించినా, సన్యాస ధర్మాన్ని సరిగ్గా పాటించినా, ఎన్నో రకరకాల తపస్సులు చలికాలంలో ఎండకాలంలో అన్ని రకాల తపస్సులు చేసినా, ఇంకా ఎన్ని రకాలుగా మీరు ప్రయత్నించినా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి మీరు ఒకవేళ మీకు శుద్ధ భక్తుడి యొక్క కృప అనుగ్రహం లేకపోతే మీరు భగవంతుడిని ఏమాత్రం అర్థం చేసుకోలేరు. సో తపస్సు, రకరకాల వేరే వ్రతాలు, ఇంకా రకరకాల వర్ణాశ్రమ ధర్మము యొక్క కార్యకలాపాల ద్వారా భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము. సో మనం భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క కృప, ఆ కృప అంటే ఎప్పుడైతే మనం వాళ్ళ యొక్క పాద రజోభిషేకంతో, మనం వాళ్ళ పాద యొక్క ధూళితో మనం అభిషేకం చేసుకోవాలి. అభిషేకం చేసుకోవడం అంటే ఆ మట్టిని మొత్తం నెట్టిపై చల్లకుండా సరిపోదు. దాని అర్థం ఏంటంటే పాదాల ధూళిని మన నెట్టిపైన తల్లుకోవడం ఏంటంటే వారు చెప్పే వాక్యాల్ని మనము స్వీకరించి, వాళ్ళు చెప్పే ఇచ్చిన ఆదేశాలని మనం స్వీకరించి మన జీవితంలో పాటించడం. ఆ విషయాన్ని ప్రభుపాల ద్వారా చాలా క్లియర్గా రాస్తారు తాత్పర్యంలో, మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మన చేతనను వారి యొక్క శిక్షణల ద్వారా, ఆదేశాల ద్వారా, ఉపదేశాల ద్వారా మన చేతన నిండిపోవాలి. అప్పుడు మనము భగవంతుడి గురించి అర్థం చేసుకోగలం. వేదేషు దుర్లభ మధుర్లభమాత్మ భక్తౌ. సో భగవంతుడి యొక్క భక్తుడు మాత్రమే ఈ యొక్క సరైన దుర్లభమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదించగలడు. సో శుద్ధ భక్తుడు మాత్రమే. శుద్ధ భక్తుడు అంటే ఎవరు? అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మార్జనావృతం. మన భక్తుల సామృత్యంలో చెప్పారు కదా, ఏమాత్రం వేరే ఆశ లేకుండా, అన్ని వేరే ఆశలన్నీ శూన్యం, జ్ఞాన కర్మం పైన ఏమాత్రం ఆధారపడకుండా, సంపూర్ణంగా అహైతుకి భక్తి చేసుకునేవారు భగవంతుడి సంతృప్తి కోసం, ఆయనకి నచ్చిన విధంగా, ఆయన చెప్పిన విధంగా. సో అందుకనే మనం మరి ఏం చేయాలి, ఎన్ని తపస్సులు ఎన్ని వ్రతాలు చేయడం కన్నా ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడి యొక్క శుద్ధభక్తుడికి సేవ చేసుకోవాలి. మనం భగవంతుడి యొక్క శుద్ధభక్తుడికి సేవ చేసుకుంటే తద్వారా మనం తప్పకుండా అలా భగవంతుడి గురించి అర్థం చేసుకోవచ్చు అని ఇక్కడ రాస్తున్నారు. అదనమాట భగవంతుడి యొక్క శుద్ధభక్తుడికి సేవ చేసుకోవడం. ఎలా సేవ చేసుకుంటాం, చాలా సింపుల్. ఆయన చెప్పిన వాక్యాలను మనం విని మనం దాన్ని పాటించడం, దీన్ని వాణి సేవ అంటారు. ఇంకొకటి వాపు సేవ అంటే పర్సనల్ కూడా వెళ్ళి ఆయన ఆ శుద్ధభక్తుడి యొక్క ఎన్నో కార్యాల్లో మనం సహాయం చేయడం, ఆయన ప్రచారం చేస్తే ప్రచారంలో సహాయం చేయడం, లేకపోతే ఆయన దినచర్యలో ఎన్నో కార్యక్రమాలు, ఆయన బట్టలు ఉతకడం, లేకపోతే ఆయన కోసం వంట వండడం, లేకపోతే ఇలా ఎన్నో కార్యాలు మనం ఫిజికల్ సర్వీసెస్ కూడా పర్సనల్గా కూడా వెళ్ళి చేయొచ్చు, వాపు సేవ అంట. సో ఇలా మనం వాపు సేవ వాణి సేవ రెండు చేయవచ్చన్నమాట. సో అలా చేస్తేనే మనం భక్తిలో భగవంతుడి గురించి అర్థం చేసుకోగలం. యత్రోత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విగాత నిషేవ్యమానోనుదినం ముముక్షోర్ మతిం సతీం యచ్చతి వాసుదేవే. అసలు మరి ఎవరు ఈ శుద్ధభక్తులు, ఏ శుద్ధభక్తుల యొక్క రజోభిషేకం ద్వారా మనం భగవంతుని అర్థం చేసుకోవడం, ఆ శుద్ధభక్తుల్ని ఎలా గుర్తించడం, అది ఇక్కడ చెప్తున్నారు. సో శుద్ధభక్తుల యొక్క సమావేశంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్, సోషియాలజీ అంటే రాజకీయాలు, సమాజంలో జరిగే ఎన్నో రకాల భౌతిక విషయాల గురించి చర్చించరు. వాళ్ళు శుద్ధభక్తులు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క గుణరూప మహిమల్ని, గుణరూపనామ మహిమల్ని చర్చించుకుంటారు, లేకపోతే భగవంతుడికి సంబంధించిన విషయాలే చర్చించుకుంటాడు, ఇంకా భగవంతుడిని ప్రశంసిస్తారు. సో ఈ విధమైన శుద్ధభక్తుల సాంగత్యం మనకు కలిగితే, అంటే ఆ సాంగత్యంలో మనం ఎప్పుడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి గుణరూప మహిమల్ని తెలుసుకుంటూ భగవంతుడి శిక్షణల్ని వింటూ ఉంటే, తద్వారా ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యక్తి అయితే ఇంకా బ్రహ్మజ్యోతిలో విలీనమైపోవాలనుకుంటున్నాడో అలాంటి వ్యక్తి కూడా ఆ యొక్క ఆలోచననే వదిలేసి భగవంతుడికి భక్తుడిగా మారి వాసుదేవుడి సేవలో యుక్తమైపోతాడు. ఇదన్నమాట. అందుకనే చైతన్య మహాప్రభు గ్రామ్య వార్తన కొహిబే, గ్రామ్య వార్తలు వద్దు మనకి, బయట భౌతిక జగతం యొక్క న్యూస్ మనకు అవసరం లేదు అని చెప్తారు. సో అందుకనే ఈ ఇస్కాన్ కృష్ణ భావనామృత సంఘం, ఇది ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ స్టార్ట్ చేసింది ఎందుకు, ప్రభుపాల ద్వారా రాస్తున్నారు ఇక్కడ. ఉద్దేశం ఏంటి, 24 గంటలు భక్తుల్ని భగవంతుడి యొక్క సేవలో యుక్తం చేయడానికి, భగవంతుడి సేవ అంటే భగవంతుడి గుణగానం చేయడానికి. సో ఈ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇస్కాన్లో, వారి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పొద్దున 5 నుంచి రాత్రి 10 వరకు వాళ్ళు ఏం చేస్తారంట, ఈ రాజకీయాలు, సమాజంలో జరిగే భౌతిక విషయాలు, ఇంకా కరెంట్ ఈవెంట్స్, న్యూస్, ఇవన్నీ చర్చించకుండా వాళ్ళు అవి ఎలాగో వాటితో వాడు వెళ్తుంటాయి. సమాజంలో ఎవడో పుడతాడు, చస్తాడు, జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం ఉంటే తర్వాత వానకాలం వస్తుంది, వానకాలం తర్వాత ఇంకో కాలం వస్తుంది, అవి నడుస్తూనే ఉంటాయి. మనం చూడాల్సింది ఏంటంటే భగవంతుడి గురించి గుణగానం చేయడం, కీర్తించడం, భగవంతుడికి సేవ చేసుకోవడం, ఇది భక్తులు చేసే పని. ఇందులోనే మొత్తం సమయాన్ని వెచ్చిస్తామంటే అలాంటి భక్తుల సాంగత్యం మనం పొందడానికి ప్రయత్నించాలి, అలాంటి భక్తులకు మనం సేవ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అహం పురా భరతో నామ రాజ విముక్త దృష్టాశ్రుత సంగ బంధ ఆరాధనం భగవత ఇహ మానో మృగో భవం మృగ సంగార్థతార్థ. ఇప్పుడు భరతుడు అంటే జడభరతుడు తన గురించి చెప్తున్నాడు. అసలు అడిగాడు కదా, అసలు మీరు ఎవరు, ఎలా ఎక్కడి నుంచి వచ్చారని చెప్తున్నాడు. నేను ఎవరు, అసలు అయితే నేను ఎవరిని, పోయిన జన్మలో, ముందు జన్మల్లో నేను మహారాజు భరతుణ్ణి, అప్పుడు నేను అన్ని భౌతిక విషయాలు, రాజ్యాన్ని అంతా త్యాగం చేసేసాను, భగవంతుడికి భక్తి చేసుకోవాలనే ఉద్దేశంతో, భగవంతుడి సాక్షాత్కారం కలిగి నేను సంపూర్ణంగా వేదాలని అర్థం చేసుకొని ఆ తద్వారా భగవంతుడి సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో నిమగ్నమైపోయినప్పుడు నా దురదృష్టం కాకపోతే నేను ఒక తప్పు చేశాను, ఒక చిన్న జింక పిల్లకి నేను ఆసక్తున్నైపోయాను, అలా ఎంత ఆసక్తున్నైపోయానంటే నా భక్తి కార్యాలను నిర్లక్ష్యం చేశాను, దాని కారణంగా ఆ జింక గురించి ఆలోచిస్తూ చచ్చిపోయాను, తర్వాత నా మరుజన్మలో జింకని పుట్టాను సో ఇది ఇప్పుడు భరత్ మహారాజ్ తన స్టోరీ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన దానికి ఆయన స్టోరీ కనెక్షన్ ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు భరత్ మహారాజ్, ఉద్దేశం ఏంటంటే ఇలా వినామహత్ పాదరజోభిషేకం అలా శుద్ధ భక్తుడు యొక్క కృప మనకు ఏం లేకుంటే. సో మనము శుద్ధ భక్తుడి బ్రజోభిషేకం అంటే ఏంటి, ఆయన ఆదేశాలను మాటించడం. సో మనం అలా గురువు మనకు అర్థం చేసుకోవాలంటే శుద్ధ భక్తులు ఎవరంటే ఈజీగా అంటే మన ఎవరైతే ప్రామాణికమైన గురువులు ఉన్నా వారి యొక్క ఆదేశాలను మనము, ఎవరైతే మన గురువు ఉన్నారో ఆయన ఆదేశాన్ని మనం స్వీకరించి పాటించాలి. ఏ వ్యక్తి అయినా సరే గురువు వాక్యాల్ని వాళ్ళు పాటిస్తే వాళ్ళ జీవితంలో గురువు వాక్యాల అనుసారంగానే వాళ్ళు జీవిస్తున్నారు. ఈరోజు ఎందుకు నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను, ఎందుకంటే నా గురువు ఇది చెప్పాడు చేయమని, ఇది చేస్తే నా గురువు ప్రసన్నుడు అవుతాడు, అందుకే నేను ఈరోజు ఈ పని చేస్తున్నాను, ఈ క్షణంలో నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను, నేను ఎందుకు చెప్తున్నాను క్లాసు, ఎందుకంటే నా గురువు నాకు చెప్పారు నువ్వు ప్రచారం చేయను అందుకే ప్రచారం చేస్తున్నాను, నా అథారిటీ నాకు చెప్పారు నువ్వు ప్రచారం చేయి అందుకే ప్రచారం చేస్తున్నావు. సో మనం తెలుసుకోవాలన్నమాట, మనం ఏ కార్యం చేస్తున్నా సరే ఎందుకు చేస్తున్నాం, ఇది మా గురువు నాకు చెప్పారా, ఈ కార్యం చేయడం ద్వారా మా గురువుని ప్రసన్నుడవుతాడా అని ఒకే మాత్ర ఉద్దేశం, ఒకే బ్రెయిన్లో అదొక్కటే థాట్ ఉండాలి. ఆ థాట్తోనే మనం జీవిస్తే, ఆ థాట్తోనే మనం ప్రతి కార్యం చేస్తే మనం పతనమయ్యే అవకాశమే లేదు అని ప్రభుపాద వారు ఇక్కడ రాస్తున్నారు. ఇఫ్ వన్ ఆల్వేస్ ఫాలోస్ ద ఆర్డర్స్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఫాలోయింగ్ దమ్. సో భయపడాల్సిన అవసరం లేదు, అయ్యో నేను పతనం అయిపోతానా, భరత్ మహారాజులా నేను పతనం అయిపోతానా, దీనికి నా ఆసక్తులు అయిపోయి పతనం అవ్వవు. ఎప్పటి వరకు అయితే నువ్వు గురువు యొక్క ఆదేశాన్ని పాటిస్తున్నావో అప్పటి వరకు పతనం అవ్వవు. సో మనం గురువుని ఆదేశాన్ని పాటించాలి. సో అందుకనే ఎప్పుడు కూడా మనము ఇక్కడ ప్రభుపాలు ఇంకో విషయాలు కూడా రాస్తారు, శిష్యుడు ఎప్పుడు కూడా నేను గురువు కన్నా పెద్దోడిని అయిపోయాను, నేను గురువుని అధిగమిస్తాను, ఇప్పుడు ఇంకా గురువు నాకు అవసరం లేదు, నేనే గురువుని, ఇంకా నాకు నా కోరు గురువు అవసరం లేదు, నేను గురువు స్థానంలోకి వెళ్ళిపోయాను, ఇలాంటివన్నీ ఆలోచనలు పెట్టుకున్నాడంటే అయిపోయింది ఇంకా ఆయన పని, అతను పతనం అయిపోయినట్టే. ఎందుకంటే గురువు మనకు అవసరం ఇప్పుడు కాదు, భగవద్ధాం వెళ్ళిన తర్వాత కూడా మనము డైరెక్ట్గా కృష్ణుడికి సేవ చేసుకోము, కృష్ణుడి యొక్క సేవకులకి మనం సేవ చేసుకుంటాం. మనది ఏంటంటే గోపి భర్త పదకమలయోర్ దాసాను దాసాను దాస్, డైరెక్ట్ కృష్ణదాస్ కాదు మనం, గోపీ భర్త అంటే కృష్ణుడు, కృష్ణుడి యొక్క దాసానుల యొక్క దాసాను యొక్క దాసం యొక్క దాసం మాత్రమే. సో ఆ కృష్ణదాసులు ఎవరు, ఆయనే గురువు మనకి, గురువు ఎవరు, ఆయన కృష్ణదాసుడు. సో ఆయన యొక్క దాసులం, లేకపోతే ఆయన దాసుల యొక్క దాసులం మనం, ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. అది మన శాశ్వతమైన పొజిషను, ఈ రోజు రేపటి కాదు. ఓకే కొన్ని రోజుల వరకు ఎన్ని రోజులు చూద్దాం ఈ గురువు, ఓకే ఈ గురువుని ఎన్ని రోజులు పాటించాలి, ఓకే దీక్ష ఎవరు పాటించాలి, మొదటి దీక్ష ఎవరిక, రెండో దీక్ష ఎవరిక, ఇంకెన్ని రోజులు పాటించాలి, ఎప్పుడు నేను ఇంకా అయినకన్నా కూడా అడ్వాన్స్ అయిపోతాను. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ గురువుని మనం సంతృప్తి పరిస్తేనే యస్య ప్రసాదా భగవత్ ప్రసాదో. సో ఇస్కాన్లో ఉన్న ప్రతి గురువు, ఇప్పుడున్న వర్తమాన ప్రతి ఒక్క గురువు ఒక లక్ష్యం, ఒకటే లక్ష్యం, శిల ప్రభుపాల వారిని ప్రసన్నం చేయడం. శిల ప్రభుపాల వారిని ప్రసన్నం చేసే వాళ్ళు భగవంతుడి కృష్ణుని ప్రసన్నం చేయగలరు. అందుకని మనం చూస్తాం కదా, మన ఇస్కాన్లో ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ గురు పరంపరలో లాస్ట్ ఎవరు ఉంటారు, శిల ప్రభుపాల వారు, ఆయన తర్వాత ఇంకెవరు లేరు. అందరు గురువులు ఇప్పుడు వర్తమాన గురువులు, భవిష్యత్తులో వచ్చే గురువులందరూ కూడా ప్రభుపాల వారిని ప్రసన్నం చేయడమే ఇస్కాన్లో ముఖ్యమైన లక్ష్యం. తద్వారా మనం కృష్ణుని ప్రసన్నం చేయగలం, ఇది మనకు స్పష్టంగా ఉండాలి. సో అందుకని మనము ఇలా ప్రభుపాల వారి శిక్షణల్ని గ్రహిస్తే కదా, అవి పాటిస్తేనే కదా ప్రభుపాల వారు ప్రసన్నమయ్యేది. అందుకని మనం ప్రభుపాల వారి పుస్తకాలు చదవాలి, ఇంకొకరికి ప్రచారం చేయాలి, ఎందుకంటే ప్రభుపాల వారు అదే కోరుకున్నారు. సో ఈ విధంగా మనము భగవంతుకి గురువుని ప్రసన్నం చేస్తే అప్పుడు మనం కృష్ణుని ప్రసన్నం చేయవచ్చు. సో అప్పుడు ఎంత మీరు కఠోరమైన భక్తి చేసుకున్నా, ఒకవేళ గురువు నుంచి మార్గదర్శనం తీసుకోకుంటే, గురువుని కన్సల్ట్ చేయకపోతే పతనం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ చూడండి, భరత్ మహారాజు ఆయన ఇలా జింక పట్ల ఆసక్తుడైపోయాడే, జింక పట్ల ఆసక్తి పెరిగిపోతూ ఉంది, కానీ ఆ సమయంలో అతను గురువుని ఆశ్రయించలేదు. ఆ సమయంలో ఆయన పక్కన గురువు లేడు, ఏ భక్తులు లేరు, అవునా, ఆయన్ని కాపాడడానికి, ఆయన చెప్పడానికి, ఆయన మందలించడానికి, ఆయన సరైన దారిలో పెట్టడానికి ఆ సమయంలో గురువు లేడు, ఆయన గురువు దగ్గరకు వెళ్ళలేదు. సో అందుకనే ఇలా భక్తుల సాంగత్యంకి దూరంగా, గురువుకి దూరంగా, ఒక్కరిగా ఒంటరిగా ఎంత కఠోరమైన తపస్సు భక్తి చేసుకున్నా అదొక రోజు పతనానికి కారణం కావచ్చు, ఎందుకంటే ప్రొటెక్షన్ లేదు అక్కడ. సో అందుకని ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు. సో ఇక్కడ భరత్ మహారాజ్ ఏంటంటే ఆ సమయంలో ఎప్పుడైతే జింక పట్ల ఆసక్తి పెరిగిపోయిందో ఆ టైంలో అతను గురువుని ఎప్పుడు సంప్రదించలేదు. తద్వారంగా ఆయన తద్వారా ఏమైందంటే ఆ జింకకి ఎంత ఆసక్తుడైపోయాడంటే అతను తన ఆధ్యాత్మిక కార్యాలను భక్తి కార్యాలనే మర్చిపోయాడు, నిర్లక్ష్యం చేశాడు, వదిలేశాడు, అందుకే పతనం అయిపోయాడు. అందుకే మనకు తెలియకుండానే మనము మన భక్తి మార్గాన్ని నిర్లక్ష్యం చేయొచ్చు. మనకు తెలియకుండానే మనము భక్తి మార్గం నుంచి దూరం వెళ్ళిపోతున్నాము. ఆ విషయం మనం అర్థం కాదు మాయలో పడ్డప్పుడు, భౌతిక ఆసక్తులు మునిగిపోయినప్పుడు మనకు ఆ విషయం అర్థం కాకపోవచ్చు. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. సో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే ఎప్పుడు భక్తుల సాంగత్యంలో లేకపోతే గురువు సాన్నిధ్యంలో ఉండాలన్నమాట. గురువు సంపర్కంలో కానీ మంచి భక్తుల శుద్ధ భక్తుల యొక్క సంపర్కంలో, ఎలా చెప్పారు ఇంతకుముందు, అలా శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటే, మంచి భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే వాళ్ళు మనల్ని రక్షిస్తారు. గురువు యొక్క సన్నిధిలో ఉంటే, గురువు యొక్క మార్గదర్శనంలో ఉండి గురువుని సంప్రదిస్తూ ఉంటే అన్ని విషయాలకి మన గురు సరైన మార్గదర్శనం చేస్తాడు. అలా వాళ్ళ మార్గదర్శనం మనం జీవితాన్ని పాటిస్తే అప్పుడు మన భక్తి జీవితం అనేది చాలా సురక్షితంగా ఉంటుంది. సో ఈ తప్పు భరత మహారాజు ఏదైతే చేశాడో అది మనం చేయకూడదు. అది నేర్చుకుంటేనే మనం భరత మహారాజు యొక్క కథ విన్నందుకు లాభం. అందుకనే భక్తుల సాంగత్యం, గురువు మనకు చాలా అవసరం మన భక్తి జీవితంలో. ఇప్పుడు దీక్ష ఇచ్చేయగానే పని అయిపోదు, ఇంకా నాకు గురువుతో సంబంధం లేదు, దీక్ష దొరికిపోయింది అయిపోయింది అనుకోండి, కాదు. అసలైనది ఏంటంటే శిక్ష. మనది దీక్షా పరంపర కాదు, శిక్షా పరంపర. మనది భాగవత్ పరంపర. భాగవత్ పరంపరలు ఏంటి, శిక్ష అనేది ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ ప్రక్షిత్ మహారాజు సుఖదేవ్ మహారాజు సుఖదేవ్ గోస్వామి నుంచి ఏం పొందాడు, శిక్ష. ఎంత ఇక్కడ మొత్తం భాగవతంలో ఎన్నిసార్లు చర్చించుకున్నాము సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి దీక్ష గురించి, ఇచ్చాడు దీక్ష, ఎప్పుడు ఇచ్చాడు, ఏందని శిక్ష, ఏం శిక్షని ఇచ్చాడు, అదే శ్రీమద్ భాగవతం. ఇందులో మళ్ళీ ఏమున్నాయి, ఇప్పుడు జడభర్తుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ రఘుగుణకి, శిక్ష, టీచింగ్స్. అవునా, ఇలా ఎన్నో టీచింగ్స్ ఉన్నాయి. మొత్తం భాగవతం అంతా శిక్షలు, రకరకాల శిక్షణలు గురించి ఉన్నాయి. ఇవన్నీ టీచింగ్స్. ఇవన్నీ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది. మన పరంపరలు ముఖ్యమైనవి టీచింగ్స్. సో గురువు నుంచి, సాధువుల నుంచి, శాస్త్రాల నుంచి మనం నేర్చుకోవాల్సినవి శిక్ష, శిక్ష ఇది ఇంపార్టెంట్. దీని ద్వారా మనం ముక్తి పొందగలం, భక్తిలో ప్రగతి సాధించగలం. దీక్ష కూడా మనకు ఒక మంచి ప్రేరణ, ఇంకా మనకి అది కూడా భక్తి మార్గంలో ఉన్నతి సాధించడానికి మనకి దోహదపడుతుంది. ఇంకా దీక్ష తీసుకోవాలి. దీక్ష తీసుకొని అది ముఖ్యమైన ఉద్దేశం తీసుకోవడం ఏంటంటే గురువుని పాటించాలి. గురువుని పాటించాలంటే ఏంటి, గురువు ఇచ్చిన శిక్షను పాటించాలి, అంటే గురువు ఇచ్చిన శిక్షను పాటించాలి. అంటే దీక్ష ద్వారా మీరు ఇంకా బాగా శిక్షను గ్రహించాలి, ఇంకా బాగా శిక్షను స్వీకరించడానికి అది దోహదపడుతుంది. ముఖ్యమైన ఉద్దేశం దీక్షలు అదే, మీ శిక్షను ఇంకా సీరియస్గా గ్రహించాలి. ఇప్పుడు కమిట్మెంట్ తీసుకుంటాం గురువు దగ్గర, నేను ఇప్పుడు దీక్ష తీసుకుంటాను, నేను శిక్షను ఇంకా సీరియస్గా గ్రహిస్తాను ఇప్పుడు, ఎందుకంటే నేను ఆఫీషియల్గా నేను గురువుగా నేను స్వీకరిస్తాను. సో శిక్ష అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సామాం స్మృతిర్ మృగదేహేపి వీర కృష్ణార్చన ప్రభవానో జహాతి అతో అహం జన సంగాద సంగో విశంకమానో వివృతశ్చరామి. సో ఇప్పుడు చెప్తున్నాడు, ఓ రాజా రఘుగుణ, కానీ నేను పూర్వపు ఎంతో నిజాయితీతో భగవంతుడికి భక్తి చేశానే, అందుకనే నేను నా పూర్వపు జన్మలో ఏమేం జరిగింది అంతా కూడా గుర్తుంచుకున్నాను. ఇంకా నాకు నెక్స్ట్ జన్మలో జింక శరీరం లభించినప్పుడు కూడా, ఆ జింక శరీరంలో ఉన్నప్పుడు నాకు పూర్వజన్మలో ఏం జరిగిందో అంతా గుర్తుంది. అందుకే నేను ఇలా పతనం అయిపోయినా కానీ నేను ఆ పూర్వపు చేసుకున్న భక్తి కారణంగా అన్ని విషయాలు భగవంతుడి కృప ద్వారా అన్ని గుర్తున్నాయి నాకు. అందుకే నేను ఈ భౌతిక సాంగత్యం నుంచి దూరంగా ఉంటాను, భౌతికవాదుల నుంచి దూరంగా ఉంటాను, ఈ కర్మిల నుంచి దూరంగా ఉంటున్నాను. అందుకనే ఇలా ఎవరికీ అర్థం కాకుండా అందరికీ దూరంగా ఉండడానికి ఇలా వ్యవహరిస్తున్నాను. ఇలా నేను మూగోడు చెవిటోడు పిచ్చోళ్ళ ఎందుకు తిరుగుతున్నాను, వేరే వాళ్ళు అలా అనుకొని దూరంగా ఉంటున్నాను, అతను వీడిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని, మనతో వీళ్ళు సంబంధం ఏంటని. సో నాకు అదే కావాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను ఎందుకు నేను భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటున్నాను, నన్ను పట్టించుకోకండి, నాకు మీ సంగతి అవసరం లేదు. సో అందరికీ దూరంగా అందుకే నేను ఉంటున్నాను. సో ఇక్కడ మన ఒక విషయం, ముఖ్యమైన విషయం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఒకవేళ భరత మహారాజు ఇక్కడ జింక శరీరం లభించినా ఆయన ఎప్పుడు కూడా ఆయన యొక్క పూర్వపు జన్మ విషయాల్లో ఏం జరిగిందనే విషయాన్ని మర్చిపోలేదు. ఇది భగవంతుడి యొక్క కృప. తద్వారా ఆయన సీరియస్గా తీసుకొని, అరే నేను తప్పు చేశాను పూర్వపు జన్మలో, ఈసారైనా తప్పు చేయకూడదు అని సరిదిద్దుకొని సరిగ్గా భక్తి చేసుకొని ఇప్పుడు భక్తి పొందుతాడు ఈ మూడో జన్మల జడభరతుడు. సో తద్వారా ఆయన చేసుకున్న భక్తి ఇప్పుడు వృధా అవ్వలేదు. మీరు అనుకోవచ్చు, సరే అంత భక్తి చేసుకున్నా మళ్ళీ జింక అయిపోయాడు, ఏం లాభం, పతనం అయిపోయాడే, లేదు. స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని భగవద్గీతల మీరు కొంచెం భక్తి చేసుకున్నా తప్పకుండా మీరు పెద్ద భయాన్ని నుంచి ఆపద నుంచి బయటపడతారని. పెద్ద ఆపద భయం ఏంటి? కృష్ణుడిని మర్చిపోవడం, మళ్ళీ పశువుల శరీరాలు పొందడం. ఇక్కడ ఆయన పశు శరీరం లభించినా కానీ, ఎందుకంటే అది కూడా భగవద్గీత ప్రిన్సిపల్. మళ్ళీ ఎం ఎం వాపి స్మరణ్ భావం తెంతే కలేవరం. ఆయన మరి జింకను ఆలోచించుకుంటూ చచ్చిపోయినప్పుడు జింక శరీరం లభించాలి కదా, అది కూడా భగవద్గీత సిద్ధాంతం. సో రెండు వ్యాలిడ్ అనమాట ఇక్కడ. అంటే భగవద్గీత ప్రకారం ఆయనకి జింక కూడా దొరికింది, కానీ భగవద్గీత ప్రకారం ఆయన పతనం కూడా అవ్వలేదు ఒక విధంగా. అంటే పతనం అయిపోయాడు, కానీ అయినా చేసుకున్న భక్తి ఇది వృధా అవ్వలేదు. దాని కారణంగా అతను ఇప్పుడు మళ్ళీ ముందుకు భక్తి చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది. అక్కడ నుంచి అతను భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళడానికి దోహదపడుతుంది. సో అందుకే మనం చేసుకున్న భక్తి ఎప్పుడు వృధా అవ్వదు, మనం ఎప్పుడు అది రక్షిస్తుంది. కానీ మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదు జాగ్రత్త లేకపోతే ఇలా సమయం నష్టం అవుతుంది, అంతే, డిలే అయిపోతుంది. ఒక్క జన్మలో కావాల్సింది మూడు జన్మలు పట్టింది, అంతే. సో అదే మన పరిస్థితి, మనం కూడా నిర్లక్ష్యంగా ఉంటే మన పరిస్థితులు అలాగే అవ్వచ్చు. ఒక జన్మలో, అందుకే ప్రభుపాలు అన్నారు, సరిగ్గా భక్తి చేసుకోండి, ఒక్క జన్మలోనే ఫినిష్ చేసేయండి, ఇంకో జన్మ గురించి ఆలోచించకండి. కొంతమంది అనుకుంటారు, ఓ ఇప్పుడు ఉన్నాను కానీ భక్తి చేసుకున్నాను, ఇప్పుడు చాలా భక్తి చేస్తాను పర్లేదు, మిగతా పాటు నెక్స్ట్ లైఫ్లో చేసుకోవచ్చు అని. అది తప్పు, అలా ఆలోచించకండి. తెలియదు నెక్స్ట్ లైఫ్లో ఏం పరిస్థితుల్లో ఉంటామో, ఏం ఎలా ఉంటుందో ఏంటో. సో అందుకని ఇప్పుడే సీరియస్గా భక్తి చేసుకోండి. తస్మా నరో సంగ సుసంగ జాత జ్ఞానాశినేహైవ వివిక్నమోహ హరిం తదీహ కథనశ్రుతాభ్యాం లబ్ధ స్మృతి పారమాధ్వ అధ్వన. ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నారు, సుసంగజాత. సుసంగ అంటే మంచి సాంగత్యం అవసరం, మంచి శుద్ధ భక్తుల సాంగత్యాన్ని గ్రహించు. మనము మంచి శుద్ధ భక్తుల సాంగత్యాన్ని గ్రహిస్తే అప్పుడు మనము ఎంతో చక్కగా వారి నుంచి సరైన జ్ఞానాన్ని పొంది, ఈ జ్ఞానం అనే ఖడ్గం ద్వారా ఈ మోహమాయను తెంచేయచ్చు, కోసేయచ్చు. తద్వారా ఈ భౌతిక జగత్తు నుంచి మనం ముక్తిని పొందవచ్చు. ఇలా సరైన భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనం ఎల్లప్పుడూ భగవంతుడి సేవలో యుక్తమై ఉండొచ్చు. ఎప్పుడు ఎలా భగవంతుడి సేవలో? శ్రవణం కీర్తన ఇహ కథన శ్రుతాభ్యాం. భగవంతుడి కథన ఎప్పుడు శ్రవణం చేసుకుంటూ కీర్తన చేసుకుంటూ ఉండొచ్చు. తద్వారా మళ్ళీ మర్చిపోయిన మన ఈ కృష్ణ భక్తిని, కృష్ణుడి యొక్క ప్రేమని మనం పునర్జాగృతం చేసుకోవచ్చు. తద్వారా మనము ఈ జీవితంలోనే తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. సో ఇది ముఖ్యమైన విషయం. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, భక్తుల సాంగత్యం అనేది చాలా అవసరం మనకి. ఎందుకంటే భక్తుల సాంగత్యం, ఎటువంటి భక్తుల సాంగత్యం, ఏ భక్తుల సాంగత్యం ద్వారా మనం కృష్ణుడి గురించి వినగలుగుతాము, కృష్ణుడి గురించి గుణగానం చేయగలుగుతాము, కృష్ణుడి గురించి గుర్తు చేయగలుగుతాము, కృష్ణుడి సేవలో యుక్తం అవ్వగలుగుతాము. అటువంటి భక్తుల యొక్క సాంగత్యం ద్వారా కృష్ణుడి యొక్క పైన ప్రేమ మనం హృదయంలో జాగృతం అవుతుందో. సో ఈ కృష్ణ భావనామృత ఉద్యమం యొక్క ముఖ్యమైన ఉద్దేశమే ఇది, అందరికీ ఇలాంటి ఒక ఛాన్స్, ఇలాంటి ఒక ఛాన్స్ ఇవ్వడానికి, అందరికీ ఇలాంటి ఒక సువకాశం ఇవ్వడానికి. తద్వారా వాళ్ళందరూ కూడా భక్తి చేసుకొని మళ్ళీ భగవద్ధామానికి తిరిగి వెళ్ళడానికి. అందుకనే ఇక్కడ ఎవరైతే అందరికీ మేము ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నాము, ఎవరైనా సీరియస్గా ఉన్నారనుకోండి, భక్తి చేసుకుని భగవద్ధామకి వెళ్ళడమే నా ముఖ్యమైన లక్ష్యం, ఇంకా నాకేం అవసరం లేదు, అలాంటి వాళ్ళందరికీ, అందరికీ మేము ఫెసిలిటీస్ వచ్చేయండి, మా టెంపుల్కి వచ్చేసేయండి, ఇస్కాన్ మందిరాలకు వచ్చేసేయండి, ఇక్కడే ఉండండి, మేము చెప్పిన విధంగా భగవంతుడికి సేవ చేసుకోండి, మీకు కావాల్సిన ఉండడానికి స్థలము, తినడానికి ప్రసాదము, జీవించడానికి కావాల్సిన వసతులు కల్పిస్తాము, మీరు ఇక్కడ వచ్చేసి భక్తి చేసుకోండి, ఈ భక్తి చేసుకుని ఈ జీవితంలోనే తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోండి అనేసి ప్రభుపాల వారు ఈ తాత్పర్యాన్ని ముగిస్తున్నారు. సో ప్రభుపాల వారు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేశారు అందరికీ, ఇంత ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చేశారు. సో భక్తి చేసుకోవడానికి మన ప్రభుపాల వారు ఇంత పెద్ద ఆశ్రయం ఇస్కాన్ సృష్టించారు. సో అందుకనే మనము ఈ యొక్క సువకాశాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. సో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఎంతో ఓపిక అయినందుకు. శిల ప్రభుపాదకి జై, హరే కృష్ణ మామంత్రికి జై, శ్రీమద్ భాగవతంకి జై, సమవేద గౌరభక్త వృందికి జై, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమనందే హరి హరి.